ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। मूकं करोति वाचालं पङ्गों लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। చదువుతున్నది శ్రీమద్భాగవతం 10వ స్కందం 15వ అధ్యాయం 25వ శ్లోకం. విద్యంతే భుక్తపూర్వాణి ఫలాని సురభీణి చ ఏష వై సురవిర్గంధో। విశూచీనోవగృహ్యతే విద్యంతే భుక్తపూర్వాణి ఫలాని సురభీణి చ ఏష వై సురభిర్గంధో విశూచీనోవగృహ్యతే విద్యంతే భుక్తపూర్వాణి ఫలాని సురభీణి చ ఏష వై సురభిర్గంధో విశూచీనోవగృహ్యతే। విద్యంతే ఆర్ ప్రెజెంట్ అభుక్తపూర్వాణి నెవర్ బిఫోర్ టేస్టెడ్ Falani, fruits. Surabhini, pregnant. Cha, and. Yeshaha, this. Why, indeed. Surabhi, pregnant. Gandaha, aroma. Vishuchinaha, spreading everywhere. Avagruhyate, is perceived. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Jai Srila. Translation. In the Thala forest, there are sweet smelling fruits no one has ever tasted. Indeed, even now, we can smell the fragrance of the Thala fruits spreading all about. Purport. According to Srila Sridhar Swami, the sweet fragrance of the Thala fruits was carried by an easterly wind, which is conducive to rain in the Vrindavan area. This easterly wind generally blows in the month of Bhadra and thus indicates the excellent ripeness of the fruits, while the fact that the boys could smell them indicates the nearness of the Thala forest. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshuran Mulitam Yena Tasmai Shri Gurave Namaha Sri Chaitanya Mano Bhishtam Stapitam Yena Bhutale Swayam Rupakada Mahyam Dadati Svapadantikam Namavam Vishnupadaya Krishna Pristaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Ramini Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Pacha Chade Sitarine Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gauravakta Brunda Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna. భాగవతంలో ఇప్పటి వరకు కృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. మొట్టమొదటిగా పోతును సంహరించాడు. కపట గురువు అనేటువంటి అనర్థం దాని నుంచి మనం తెలుసుకోమన్నారు. ఆ తర్వాత శకటాసురుడు సంహరించాడు. పాత కొత్త దురలవాట్లు అనేటువంటి బరువుని మోసుకుని తిరగడం అనే అనర్థం తెలియజేశాడు. ఆ తర్వాత ఏమో తృణావర్తుడు సంహరించబడ్డాడు. ఆ తృణావర్తుడేమో భౌతికమైనటువంటి జ్ఞానం వల్ల మనకొచ్చేటువంటి గర్వాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత నలకువేర మణిగిరివుల ఉద్ధారణ జరిగింది. కులం వల్ల ధనం వల్ల వచ్చేటువంటి గర్వాన్ని వాళ్ళు తెలియజేశారు. ఆ తర్వాత బకాసురుని సంహరించడం జరిగింది. మనలో ఉన్నటువంటి నకిలీతనాన్ని కపటాన్ని బకాసురుడు తెలియజేశాడు. ఆ తర్వాత వత్సాసురుడు సంహరించబడటం జరిగింది. మనలో ఉన్నటువంటి పిల్ల చేష్టల మనస్తత్వాన్ని, ఆ పిల్ల చేస్తున్న మనస్తత్వం వల్ల మనకొచ్చేటువంటి లోభాన్ని అతను తెలియజేశాడు. ఆ తర్వాత అగాసురుడు సంహరించబడ్డాడు. అగాసురుడు సంహరించడు ఆ అగాసురుడు మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని, హింసాపూర్వక స్వభావాన్ని ఆయన తెలియజేశాడు. ఆ తర్వాత అగాసురుని సంహారం అయిపోయిన తర్వాత బ్రహ్మ విమోహన లీల జరిగింది. ఈ బ్రహ్మ విమోహన లీల భౌతికమైనటువంటి అవగాహన, పాండిత్యం వల్ల, విద్వాంసత్వం వల్ల మనకొచ్చేటువంటి కల్పన జ్ఞానము, ఇవన్నీ కూడా బ్రహ్మ విమోహన లీల మనకి తెలియజేశాయి. ఇక చివరగా ఈ బ్రహ్మ విమోహన లీల తర్వాత దేనికాసుర వధ అనేటువంటిది మొదలైంది. బ్రహ్మ విమోహన లీల కృష్ణుడు 5 సంవత్సరాల వయసులో ఉండగా జరిగింది. ఆ లీల సంవత్సరం పాటు జరిగింది కాబట్టి కృష్ణుడికి 6 సంవత్సరాలు వచ్చేసింది. కృష్ణుడు గోప బాలులందరూ కూడా గోకులంలో దూడలు కాసుకున్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు రాగానే వాళ్ళకి ప్రమోషన్, ఉన్నత పదవి వచ్చి దూడలను వదిలేసి గోవులను తీసుకుని వృందావనంలోకి వచ్చారు. వృందావనంలోకి ప్రవేశిస్తూ ఉండగా వెంటనే వృందావనంలోకి ప్రవేశించడంతో కృష్ణుడు ఆ వృందావనంలో ఉన్నటువంటి చెట్లని, తుమ్మెదల్ని, నెమళ్లని, పండ్లని, పుష్పాలను అన్నిటినీ కూడా కీర్తిస్తూ బలరాముడిని కూడా స్తుతిస్తున్నాడు. ఈ విధంగా వృందావన ధామ యొక్క మహత్యాన్ని కృష్ణుడు తెలియజేస్తూ వెళ్తున్నాడు. వృందావనంలో ఒక గడ్డి కూడా సామాన్యమైంది కాదు అని, వృందావనంలో ఒక చిన్న మన్ను రేణువు కూడా, మట్టి రేణువు కూడా సామాన్యమైనది కాదు అని మనకి తెలియజేస్తూ మరొక పక్క బలరాముని పొగుడుతున్నాడు అనమాట. బలరాముని పొగుడుతూ లోపలికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత కాసేపటికి వాళ్ళకి ఎక్కడి నుంచో తాటి పండ్ల వాసన, తీయటి కమ్మటి వాసన వచ్చింది. వెంటనే ఈ వాసన చూడగానే సామాన్యంగా వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తొందరగా వాసన పట్టేస్తాడు. ఎవరైనా మధుమంగళ, ఆయన చూసేసి వాసన పడతాడు, అది ఏ దిక్కులో వస్తుందో చెప్పగలుగుతాడు, ఎంత దూరంలో ఉందో కూడా చెప్పేస్తాడు. ఆయన మొత్తం కొలతలని చెప్పేస్తాడు, ఎంత దూరంలో ఉంది, ఏమేమి వస్తుంది అన్ని చెప్పేస్తాడు. ఆయన అందువల్ల తెలియజేశాడు అనమాట, తాళవనం నుంచి మంచి సుగంధ వాసన వస్తుంది, చూడండి చూడండి అని చెప్పి. అందరూ అన్నారు, అవును నిజమే, తాళవనం నుంచి మంచి సుగంధ వాసన వస్తుంది, తాళ పండ్లు మనకు కావాలి అని చెప్పన్నారు. ఇప్పుడు ఆ సన్నివేశం జరుగుతుంది. స్తోక కృష్ణ, శ్రీరాముడు, సుబలుడు వీళ్ళంతా కూడా కృష్ణుడు బలరాముడు ఇద్దరిని ప్రార్థిస్తున్నారు. ఏమని, తాళవనంలో ధేనుకాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు, ఆ ధేనుకాసుడు అనే రాక్షసుడితో పాటు ఇంకా అంతర్శక్తి కలిగినటువంటి స్నేహితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడాను సంహరించి ఆ తాళు పండ్లను, తాటి పండ్లు మాకు ఇవ్వండి అని. ఇక్కడ భాషలో ఏం చెప్తున్నారంటే, వాళ్ళకేదో నాలుగు రుచి కలిగి వాళ్ళు అడగలేదు, ఏదో స్వీయ ప్రీతి కోసం వాళ్ళు అడగలేదు, కృష్ణుడు బలరాముడి పట్ల ప్రేమతో వాళ్ళ లీలల్ని మరింత చూడాలనేటువంటి ఆసక్తితో వాళ్ళు కృష్ణ బలరాములు ప్రార్థిస్తున్నారు. మేము ఆ తాళవనానికి వెళ్ళాలి, తాటి పండ్లు తినాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఇంతవరకు ఎంతో మంది రాక్షసులు ఎవరు సంహరించారు, కృష్ణుడు సంహరించాడు. ఇంతవరకు ఎక్కడ బలరాముడు బోణి చేయలేదు, ఏ రాక్షసుని సంహరించలేదు, ఇప్పుడు బోణి చేస్తున్నాడు. ఈ ధేనుకాసుడు అనే రాక్షసుని ఖచ్చితంగా బలరాముడే సంహరించాలి. ఎందుకు, మహారాజు మనం చెప్పారనమాట, ధేనుకాసుడు అనేవాడు ఎంతో ముందు జన్మలో బలి మహారాజుకి కుమారుడు కాబట్టి, ప్రహ్లాదుడు, నరసింహస్వామి ఈ అవతారం జరిగినప్పుడు భగవంతుడు ప్రహ్లాదుడికి మీ వంశంలో ఉన్న వారిని ఎవరిని కూడా సంహరించాలని మాటిచ్చాడు కాబట్టి ఆ ధేనుకాసుడు సంహరించాల్సినటువంటి బాధ్యత ఎవరికి వచ్చింది, బలరాముడికి వచ్చింది. బహుశా అందుకే వృందావనంలోకి ప్రవేశించడగానే కృష్ణుడు బలరాముడిని పొగడ్డం మొదలుపెట్టాడు, నువ్వు చాలా దేవదేవుడివి, అందరినీ సంహరించేవాడివి అని ఆయనకి పని అప్పచెప్పడానికి. అందుకే లోపలికి వెళ్ళగానే ముందు ఎవరిని కీర్తించాడు, బలరాముడిని కీర్తిస్తున్నాడు. మనం అంతేగా, ఏదైనా పని చేసి పెట్టాలంటే ఊరికే జయంగా, నువ్వు అంతటోడివి, నువ్వు ఇంతటోడివి అని అంటే చేస్తాం అని చెప్పేసి అంటాం. అందుకనే సూత్రం ఎక్కడైనా సూత్రమే, భగవంతుడు కానీ కీర్తిస్తే, ఆయన మహిమల్ని కీర్తిస్తే తప్ప మనకి నిజంగా సహాయం చేసి మన అనర్థాల నుంచి ఆయన బయటికి పడలేడు, మనల్ని పడవేయలేడు. భగవంతుని కీర్తించాలి. మనం పోయి భౌతికమైన ఎవరెవరినో కీర్తిస్తాము, భగవంతుని కీర్తించాలి మనం. అందుకే కృష్ణుడు వృందావనంలో ప్రవేశించగానే బలరాముడు కీర్తించడం మొదలుపెట్టాడు. ఆయనకి పని ఉంది. ఇప్పుడు ఈ రాక్షసులందరూ వివిధ రకాలైనటువంటి అనర్థాన్ని తెలియజేస్తున్నారు. బలరాముడు ముఖ్యంగా ఈ రాక్షసులందరిలో కూడా ప్రధానంగా రెండు రాక్షసులను సంహరించాడు, ఒకటి దేనుకాసురుడు, రెండు ప్రళంబాసురుడు. దేనుకాసురుడేమో నిండు భౌతికమైన జ్ఞానానికి, నిండు ఆధ్యాత్మిక అజ్ఞానానికి ప్రతీక. అంతేకాకుండా చెడు అలవాట్లు, చెడ్డ మనస్తత్వం అనేటువంటి దాన్ని ఉండి నిండా, అంటే ఈ శరీరం అనే బండి నిండా మోసుకుని తిరిగేటువంటిది దేనుకాసురుడు. గాడిది అంతే కదా, పొద్దునుంచి సాయంకాలం వరకు ఆ మురికి పట్టిన బట్టల్ని మోస్తూనే ఉంటుంది. ఎవరన్నా కాస్త ఎక్కువ కష్టపడితే కూడా ఎందుకు గాడిదలా కష్టపడతావు అంటారు, ఎందుకు గాడిదలా కష్టపడతాం. మనకెప్పుడప్పుడు గాడి తెలివితేటలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. వాస్తవంగా భగవంతుని కోసం మనం ఎంతో కష్టపడాలి, భౌతికమైన విషయాల కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అదేదో గాడిది కథ కూడా చెప్తారు. ఒక యజమాని దగ్గర ఒక గాడిది ఉండేదంట. ఆ గాడిది అనుకుంది, రోజు ఎందుకు నేను యజమానికి సేవ చేయాలని చెప్పేసి అనుకుంది. మనం భగవంతుని దగ్గర సేవ చేయాలి, ఇంకేం దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చేస్తాం మనం. ఆ గాడిది అనుకుంది, యజమాని దగ్గర నేను ఎందుకు సేవ చేయాలి, రోజు ఇంత బరువు బట్టలు ఎందుకు నేను మోయాలి అని చెప్పేసి అనుకున్నాను. అలా అనుకునేసి అదేం చేసిందంటే, ఎక్కడో ఏదో వాగులో వెళ్ళేటప్పుడు కావాలని చెప్పేసి కింద పడిపోయిందంట. కింద పడిపోతే నేను దెబ్బ తగిలిందని చెప్పేసి నన్ను వదిలేస్తారులే, ఎట్లా తప్పించుకుందాంలే. కింద పడేపాటికి బట్టలు కూడా కింద పడిపోయినాయి, అవన్నీ నీళ్లతో తడిచిపోయినాయి, చాలా బరువు అయిపోయినాయి. అప్పుడు గాడి దగ్గర ఉపాయాన్ని యజమాని కనిపెట్టి బెత్తం తీసుకుని దాన్ని లేపి లేపి కొట్టి కొట్టి మోసిన దాకా తన్నాడు అనమాట. అది చక్కగా యజమానికి సేవ చేసుకుంటే పొడి బట్టలు మోసుకుంటూ వెళ్ళిపోయేది కదా. ఈ రోజున అన్ని బట్టలు తడిస్తే ఎంత బరువుగా ఉంటాయి, ఆ తడిసిన బట్టలు మొయ్యలేక చచ్చి కుయ్యో మొర్రో అని చెప్పేసి కష్టపడి మోసుకొని వెళ్ళేది. అలాగే ఇక్కడ ఈ గాడిద రాక్షసుడు ఏం చేస్తున్నాడంటే, చెడ మనస్తత్వాన్ని మోసుకొని మనం తిరుగుతూ ఉంటాం అనమాట. తడిస్తే మోపిడైందని చెప్పేసి అంటాం చూడండి. అంతే, ఈ చెడ మనస్తత్వాన్ని మనం గనక మరింత కృష్ణుడికి దూరం చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే, ఇప్పుడు మనందరికీ చెడ్డ మనస్తత్వం ఉంది, ఈ జడ మనసుతో భగవంతుని యొక్క సేవలోనే పోవాలి. ఇక్కడ కాకుండా బయట ఎక్కడ పోతుందని అంటే బయటకు వెళ్తే తడిసి మోపిడి అవుతుంది, ఇంకా ఎక్కువైపోతుంది. అది ఇక్కడనే ఉన్నాం, చెడ్డ మనసత్వం ఉంటే కూడాను ఇక్కడే ఉండి స్వామి సేవలో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేనికాసురుడు ఈ అనర్థాన్ని తెలియజేస్తాడు. ప్రళంబాసురుడు ఉన్నాడు కదా, అతను వచ్చి కామకీర్తి కాంచన అనేటువంటి ఉన్నాయి, వాటి కోసం ప్రాకులాట, నిరంతరం ప్రాకులాట పడుతూ ఉంటాం. ఆ అనర్థాన్ని తెలియజేస్తాడు. అందుకని దేనికాసురుడిని, ప్రళంబాసురుడిని రెండింటినీ కూడా బలరాముడు సంహరించాడు. భక్తినుడు ఒకరు ఏమంటున్నారంటే, మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రకాలైన అనర్థాలు ఉంటాయి, కానీ ఒక రెండు రకాల అనర్థాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఈ చెడ్డ మనస్తత్వాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా లేకుండా ఉండడం, అది దేనికాసురుడు ప్రతినిధి. రెండవది వచ్చి కామకీర్తి కాంచనాల కోసం నిరంతరం ప్రాకులాట, అది ప్రళంబాసురుడు ప్రతినిధి. ఈ రెండు రాక్షసులు ఉన్నారు కదా, ఈ రెండు రాక్షసులు ఖచ్చితంగా బాగా గురువుకి శరణాగతి పొంది గురువు దగ్గర నుంచి వింటేనే పోతాయంటాయి భక్తినుడు గురు చెప్పడం. ఎందుకంటే భక్తినుడు గురు ఏమంటారంటే, ఈ బలరాముడు ఎవరు, ఆది ఆధ్యాత్మిక గురువు కదా, అందుకని ఆ రెండు రాక్షసులను బలరాముడు సంహరించాడు. కాబట్టి మన గురువుకి బాగా శరణాగతి పొందితే ఈ రెండు పోతాయి, కామకీర్తి కాంచనాల కోసం ప్రాకులాట ఒకటి, భౌతికమైన జ్ఞానం పూర్తిగా కలిగి ఉండి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పూర్తిగా లేకుండా ఉండేది. అది భక్తులు ఠాకూర్ మంచి కీర్తన కూడా రాశారు దానికి, విద్యార విలాసే కఠాయను కాల. భౌతికమైన జ్ఞానం పూర్తిగా ఉంటే అది మనల్ని ఎంత దరిద్రం చేస్తుంది. భౌతికమైన జ్ఞానం భగవంతుని పట్ల అవగాహన ఏమాత్రం లేకుండా మనల్ని ఏ విధంగా భగవంతుడికి దూరం చేస్తుంది, అవంతా కూడా ఆయన కీర్తనలో రాశారు. ఒకసారి ఆ కీర్తన పాడదాం. భౌతిక విద్య జడ విద్య, విద్యారే విలాసే కఠాయను కాల అని చెప్పి జడ విద్య మనల్ని ఏ విధంగా స్వామికి దూరం చేస్తుంది అని చెప్పి రాశారు అనమాట. ఈ రెండు ఆధ్యాత్మిక గురువుని స్వీకరిస్తే తప్ప ఈ రెండు అనర్థాలు మనలో తొలగిపోవు. ఆ కారణం చేతనే బలరాముడు ఈ రెండు రాక్షసులను సంహరించాడు. ఇంకా ఆయన ఎంతమందిని సంహరించాడు అదంతా కూడా ఆయన పర్సనల్ లెక్క ఉంటుంది. ఏది ద్విధ అయితే, రుక్మి అయితే, వాళ్ళంతా ఈ గోపబాలుడు సాంగత్యంలో ఉన్నప్పుడు ఆయన సంహరించింది ఇద్దరు రాక్షసులను. ఇకపోతే ఇలా భగవంతుడు కృష్ణుడు బలరాముడిని బృందావనంలోకి రావడంతోనే ప్రేరేపించాడు, పొగిడాడు. ఇంకా తర్వాత తాళమంలోకి వెళ్లిన తర్వాత దేనికాసురుడిని సంహరించాల్సిన బాధ్యత ఈ బలరాముడిదే. కృష్ణుడు ఇంకా మిగతా చిన్న చిన్న రాక్షసులంతా కూడా సంహరించాడు, మిగతా దేనికాసురుడి స్నేహితులందరినీ. కానీ ముఖ్యంగా దేనికాసురుడిని సంహరించింది మాత్రము బలరాముడే. ఇక్కడ నిన్న ప్రభుజీ కూడా చాలా చక్కగా వివరించారు, కృష్ణుడి యొక్క స్నేహితులు అంటే వాళ్ళు రకరకాల స్థాయిల్లో ఉంటారు అని చెప్పేసి. ఏమని చెప్పారు ప్రభుజీ, శ్రేయభిలాషులంట, సకులంట, అదేవిధంగా ప్రియ సకులంట, ప్రియనర్మ సకులంట, వీళ్ళందరినీ కూడా ఎంత చక్కగా వివరించారు. ఈ వివరణతో పాటు మనకు ఈ భక్తిరస అమృతంలో ఇంకో వివరణ ఏమిచ్చారంటే, కృష్ణుడి యొక్క స్నేహితుల్ని మూడు రకాలుగా వివరించారు. ఎవరు వాళ్ళు అంటే, నిత్య ప్రియులు, సురచరులు, సాధకులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వివరణ అని చెప్పేసి మనము ఈ భక్తివినోద్ ఠాకూర్ యొక్క గ్రంథం నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నారంటే, కృష్ణుడి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో సాఖ్యభావంలో, అందులో నిత్య ప్రియులు ఉన్నారు. ఎవరు ఈ నిత్య ప్రియులు? నిత్యం భగవంతుడితోనే ఉండేవాళ్ళు, గోలోక వృందావనంలో భగవంతుడితో ఉండేవాళ్ళు. వాళ్ళు అదేవిధంగా భగవంతుడు ఎట్లయితే అవతరిస్తున్నాడో భూలోకానికి, అదే భగవంతుడితో పాటు చిన్నగా ఆ గోలోకం నుంచి ఇక్కడికి వచ్చి అవతరించేవాళ్ళు. వీళ్లతో కాకుండా ఇంకో స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వచ్చి సురచరులు. సుర అంటే దేవత, సురచరులు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దేవతాలోకాల నుంచి వచ్చారు వీళ్ళు. ఎందుకని వచ్చారు? వీళ్ళంతా కూడా ఆ దేవతాలోకాల్లో బాగా పవిత్రీకరణ చెంది అక్కడి నుంచి చిన్నగా భగవంతునికి లీలల్లోకి బ్రహ్మ చేత పంపించబడ్డవారు. గుర్తుందా, కృష్ణుడు అవతరించబోయే ముందు బ్రహ్మదేవుడు దేవతాలోకాలకు వెళ్లి అక్కడ చాలా మందిని శాసిస్తాడు, మీరంతా కూడాను కృష్ణుడు దివ్యలీలలు చేయడానికి అవతరించబోతున్నాడు, ఆయనతో పాటు వెళ్లి మీరు రకరకాలైనటువంటి జన్మలు తీసుకుని ఆయన సేవల్లో, ఆయన లీలల్లో ఆయనకి సహాయం చేసి సేవ చేసి తరించండి అని చెప్పి పంపించాడు. ఎవరు ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు? ఇంతకుముందు దీని గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. వీళ్ళెవరు గుర్తుందా? దీర్ఘకాల యోగ భ్రష్టులు. దీర్ఘకాల యోగ భ్రష్టులు, చాలా 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 కాలం భక్తి చేసి ఏదో స్వల్ప కారణం వల్ల ఎట్లో యాదృచ్ఛికంగానో దురదృష్టవశానో పతనం అయిపోయిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? మరి ఏ కారణాల వల్ల అయితే పతనమయ్యారో ఆ కారణాలను అనుభవించడం కోసం స్వర్గలోకాలకు వెళ్లి అక్కడ బ్రహ్మదేవుని చేత ఏం చేయబడతారు? వీళ్ళంతా కూడా భగవంతునికి లీలలకు పంపించబడుతూ ఉంటారు. భగవంతునికి లీలలకు పంపించబడి ఆ భగవంతునికి లీలలకు వెళ్లిన తర్వాత ఇక్కడ నిత్యప్రియులు ఉన్నారు కదా, నిత్యప్రియులు, ఆ నిత్యప్రియుల సాంగత్యంలో వీళ్ళు కూడా భగవంతునికి సేవ చేసుకుంటూ భగవద్ధామం వెళ్ళిపోతారు. ఇక మూడో వాళ్ళు ఎవరు? సాధకులు. సాధకులు అనంటే తీవ్రమైనటువంటి సాధన చేసి గురువు నేతృత్వంలో భక్తితో సేవలు చేస్తూ ఆ భగవంతుని సాన్నిహిత్యాన్ని పొందాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నించేటువంటి వాళ్ళు. ఇందులో మనం ఏ కేటగిరీ తీసుకున్నాము? నిత్యప్రియుల స్థాయి మనది, అట్లా పొరపాటును కూడా అనుకోకూడదు. పోనీ సురచరుల స్థాయి మనది, దీర్ఘకాలం భక్తి చేసి స్వల్ప కారణం వల్ల పతనం అయిపోయి మళ్ళీ వెళ్ళి భగవంతుని ఇలా జాయిన్ అయ్యే స్థాయి మనది, అది కూడా కాదు. మూడోది ఏది? సాధకులు, సాధక స్థాయి మనది. కష్టపడి సాధన చేస్తే దానివల్ల భగవంతుని యొక్క సన్నిహిత్యాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు. అంటే మనం సాధన చేయాలన్నమాట. సాధకుడు అంటే పేరులోనే ఉంది, మనము కష్టపడి సాధన చేయాలన్నమాట. అదే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, అభ్యాస యోగ యుక్తేన చేతసానాన్ని గామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు అర్జున? వేరే అభ్యాస యోగ యుక్తేన చేతస అన్నిగామిన, చేతస న అన్నిగామిన, వేరే ఏది మనసులో పెట్టుకోకుండా కేవలం ఈ అభ్యాసం చేయి. ఏ అభ్యాసం అనంటే పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయ. మనం ఎలా చేయాలి భగవంతుని యొక్క సాధన? మనం ఎట్లా చేయాలి? పరమ పురుషుడు దివ్యమైనటువంటి వాడు, దేవదేవుడు అని ఆయనకి సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడు ఆయన ఆ విధంగా మన మనసులో చింతన చేయాలి. దానివల్ల మనకి భగవంతునికి సాన్నిహిత్యం లభించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే పాండవులు కూడా భగవంతుడితో ఈ సాఖ్యభావాన్ని కలిగి ఉన్నారు. కానీ వాళ్ళకి సాఖ్యభావం ఏ విధంగా ఉండేది అంటే, పాండవులు ఎప్పుడైనా సరే భగవంతుడు హస్తినాపురానికి రాగానే పాండవులు ఐదుగురు నిలబడుకుని ఉంటారు. భగవంతుడు రాగానే వెంటనే ఏం చేస్తారు? భగవంతుడు ఏం చేస్తాడు? మొదట యుధిష్ఠిర మహారాజుకి వెళ్ళి నమస్కారం చేస్తారు. వెంటనే యుధిష్ఠిర మహారాజు చెయ్యెత్తి కృష్ణ దీవిస్తాడు. ఎందుకంటే పెద్దవాడు కాబట్టి, స్నేహమే కానీ పెద్దవాడు. తర్వాత యుధిష్ఠిర మహారాజుని తగ్గించి లేవగానే భీముడు అర్జునుడు ఇద్దరు వెళ్లి అమాంతం కృష్ణుని కౌగిలించుకుంటారు. వాళ్ళకి కౌగిలించుకుని పక్కకి రాగానే నకులు సహదేవులు అమాంతం వెళ్లి కృష్ణుడు పాదాల పైన పడతారు. ఐదుగురిది స్నేహమే, కానీ వాళ్ళకి స్నేహ స్థాయి చూడండి ఎలా ఉందో. యుధిష్ఠిరుడేమో ఆశీర్వాదం ఇవ్వడము, భీమార్జునులేమో ఆలింగనం చేసుకోవడము, నకుల సహదేవులేమో పాదాలు పైన పడ్డం. ఇట్లా భగవంతుని దగ్గర ఈ స్నేహభావాన్ని వీళ్ళంతా కూడా చాలా గొప్పగా అనుభవిస్తున్నారనమాట, చాలా గొప్పగా అనుభవిస్తున్నారు. ఆ స్నేహంలో ఎంతో దివ్యత్వం ఉంది అని చెప్పేసి ఆచార్యులందరూ కూడా వివరిస్తూ సుఖదేవ గోస్వామి కూడా ఈ సాఖ్యభావాన్ని చూసి చాలా గొప్పగా పొగిడాడు. ఈ సాఖ్యభావం నుంచి సుఖదేవ గోస్వామి ఏమన్నాడంటే భాగవతంలో, ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరధారకేణ సాకం విజహ్రు కృతపుణ్య పుంజ. ఈ గొప్ప వాళ్ళ గురించి సుఖదేవ గోస్వామి చెప్పిన మాట ఇది. ఏమంటున్నాడు? ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య, ఎవరైతే నిరాకారవాదులు, ఎవరైతే నిరాకార బ్రహ్మచతులు ఐక్యం కోరేవాళ్ళు, ఆ నిరాకార బ్రహ్మం కోసం పోరాటలాడుతూ ఉంటారో, అటువంటి నిరాకార బ్రహ్మానికి మూలమైనటువంటి వాడు దాస్యం గతానాం పరదైవతేన, ఎవరైతే దాస్యభావన స్వీకరించినటువంటి భక్తులుంటారో వాళ్లేమో అతని దేవదేవుడని కొలుస్తారు. నిరాకార భావాన్ని సూచించే వాళ్లేమో ఆయన నిరాకార బ్రహ్మసుఖం అనుకుంటారు. దాస్యం గతానాం పరదైవతేన, దాస్యభావాన్ని స్వీకరించిన భక్తులేమో ఆయన దేవదేవుడని చెప్పి కొలుస్తూ ఉంటారు. మాయాశ్రితానం నరధారకేణ, ఎవరైతే మాయ చేత కప్పబడిన వాళ్ళుంటారో వాళ్లేమో అతన్ని సామాన్య నరుడు, మాయాశ్రితానం నరధారకేణ, ఏదో మామూలు పిల్లోడు అంతే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి కృష్ణుడితో సాకం విజహ్రు స్నేహాన్ని అనుభవిస్తున్నారు. ఎవరు? కృతపుణ్య పుంజ. వీళ్ళు ఈ గోప బాలులు ఎవరు? వీళ్ళు పుణ్యపుంజులు, మామూలు పుణ్యపుంజులు కాదు, కృతపుణ్యపుంజులు వీళ్ళు. అంటే కోట్ల 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 జన్మల్లో పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వ్యక్తులు కృతపుణ్యపుంజ. మామూలుగా ఉన్నవాళ్ళు కాదండి ఈ గోప బాలులు, కోట్ల కోట్ల జన్మలో పుణ్యాలు చేసుకున్నవాళ్ళు. పుణ్యం అంటే ఏంటి ఇక్కడ? పుణ్యకర్మ అంటే ఏంటి ఇక్కడ? మన భాగవతం నుంచి మళ్ళీ ప్రమాణం తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ పుణ్యం అని అంటే ఏదో చెరువులు దవించడం, బావులు కట్టించడం, వస్త్రదానం చేయడం, ఆదానం ఈదానం చేయడం కాకుండా ఇక్కడ పుణ్యం అంటే ఏంటంటే శృణ్వతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం హృద్యంతస్తోహి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. అంటే భగవంతునికి సంబంధించినటువంటి శ్రవణ కీర్తనాలు చేయడం అత్యంత పుణ్య కార్యక్రమం. అటువంటి పుణ్య కార్యక్రమాన్ని గనక మనం బాగా చేస్తే, ఇప్పుడు కూడా మనం చేస్తున్నది నిజమైన పుణ్యం, ఇది నిజమైన పుణ్యం. శృణ్వతాం స్వగత కృష్ణ, కృష్ణుడి యొక్క కథను వినడం పుణ్య శ్రవణ కీర్తనం. హృదయం తెస్తోహి అభద్రాణి, హృదయంలో ఉన్నటువంటి అభద్రతలన్నీ కూడా. ఇక్కడ అభద్రత అంటే ప్రభుపాదుల వారు ఏమని ఇస్తున్నారంటే ప్రతి పదార్థంలో భౌతికమైన కోరికలు. హృదయం తెస్తోహి అభద్రాణి, హృదయంలో ఉన్నటువంటి అభద్రతలన్నీ కూడా, హృదయంలో ఉన్నటువంటి భౌతికమైన కోరికలన్నీ కూడా విధునోతి సుహృత్సత, అన్ని తొలగిపోతాయి. దాని తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు మళ్ళీ ప్రభుపాద్, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నిష్ఠకి. నష్టప్రాయేషు అభద్రేషు, మన యొక్క నష్టాలు అన్ని కూడా పూర్తిగా, మనకి అబద్ధాలు అన్ని కూడా పూర్తిగా నష్టమైపోతాయంట. ఇక్కడ అభద్రేషు అని అంటే ప్రభుపాద్ ఏం చెప్తున్నారు ప్రతిపర్ధానంలో, మును శ్లోకంలో భౌతికమైన కోరికలు అని చెప్పారు, ఇక్కడ అభద్రేషు అంటే ఏం చెప్తున్నారు, హృదయంలో ఉన్నటువంటి అభద్రత అని చెప్తున్నారు. అంటే మనిషికి అభద్రత ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో ఉన్నటువంటి భౌతిక కోరికల వల్ల వస్తుంది. నేను ఏదో విధంగా అభద్రత చెందుతున్నానంటే కారణం హృదయంలో ఉన్న భౌతికమైన కోరికలు. అందుకే ప్రభుపాద్ అక్కడ భౌతికమైన కోరికలు, ఇక్కడ అభద్రత అని చెప్పారు. చెప్తూ ఈ హృదయంలో ఉన్న అభద్రత వల్లే మనకి భయం వేస్తుంది, శోకం వస్తుంది. కనుక దీని నుంచి మనం బయటపడేదానికి ఏం చేయాలి, భాగవతాన్ని నిత్యము వినాలి. ఈ గోప వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ రకమైనటువంటి భాగవతాలని, ఈ రకమైనటువంటి శ్రవణ కీర్తనల్ని కోట్ల 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 జన్మల్లో చేసి ఆ దివ్యస్థానాన్ని పొందారు. అదే అందుకనే మన ఊరికి నేను టక్కన నేనేదో గోప వాళ్ళని అయిపోతాను, నేను సాకిరాసం అనిపిస్తాను అనుకుండా, అందుకే మనకు సుదయ గోస్వామి హింట్ ఇచ్చారు, ఊరికి అయిపోలేదు వాళ్ళు కృతపుణ్య పుంజాలయ్యి అయ్యారు. అంటే మనం కూడా ఆ స్థాయికి చేరాలంటే ఏం చేయాలి, నిత్యం ఈ భాగవతాన్ని వింటూ 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 ఉండాలి. నిత్యం భాగవత సేవ, అప్పుడు మనం నిజంగా కృష్ణుని సేవించి ఆ స్థాయికి వెళ్తాం. ఆ స్థాయి చాలా గొప్పది. ఆ స్థాయిలో ఒకసారి గోవర్ధన పర్వతం ఎత్తి పట్టుకుంటే కృష్ణుడు ఒక గోపాలుడు ఏమంటాడంటే, టక్కన కృష్ణుడు ఎత్తిపట్టుకున్నాడు కదా అన్ని రోజులు, నువ్వు ఆయనకి నొప్పి వచ్చింది కదా ఏళ్ళు, అన్ని రోజులు ఎత్తుకుని నొప్పి రాదు, అందుకనే కృష్ణ నీ ఏళ్ళు నొప్పుడుతున్నావు కదా, చెయ్యంత నొప్పుడుతున్నావు కదా, నీకు చెప్పు కొద్దిగా, నీకేమైనా కష్టంగా ఉంటే చెప్పు, మన శ్రీరాముడు పంపిస్తాం, ఆయన కాసేపు పట్టుకుంటాడు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, ఏమే మళ్ళీ కావాలంటే కాస్త బడులకు తీరిన తర్వాత మళ్ళీ నువ్వే పట్టుకుందు గాని అనేనండి. కృష్ణుడు ఇలా చూసి ఏం మాట్లాడకుండా నవ్వే సూరుకుంటాడు. ఆ చూసి మళ్ళీ గోపాలుడు అంటే ఓహో అవంటాడు, ఓహో శ్రీరాముడికి ఇవ్వడం ఇష్టం లేదా నీకు, నువ్వే మోయాలంతా, సరే మోస్తే మోస్తావు కానీ చేయి మార్చుకో, చేయి మార్చుకుంటే ఈ పక్కన చేయను దాన్ని కాసేపు మర్దన చేస్తాము, మళ్ళీ తర్వాత చేయి మార్చుకుని మళ్ళీ మోసుకుంది గాని. వాళ్ళకి సేవ భావం చూడండి, శ్రీరాముడికి ఇచ్చి ఆయన కాసేపు మోస్తాడు అవుతుంది, అది ఆయన కాస్త కిందకి దిస్తే వీళ్ళు కర్రలను ఇరిగిపోతాయి. అది అది పెద్దవాళ్ళు చేసిన పని, అది కర్రలు పెట్టేది అంతా పెద్దవాళ్ళు చేసి, ఈ పిల్లలంతా అనేది అనమాట. నీ కష్టం ఉంటే మొయ్యని చెప్పి శ్రీరాముడికి ఇచ్చేద్దామని చెప్పి. ఎందుకని శ్రీరాముడు ఎప్పుడు కూడా అంటే కృష్ణుడితో యుద్ధం చేసి గెలుస్తాడు, కృష్ణుడితో కుస్తీ పడితే ఆయనే గెలుస్తాడంట. కంసుని సమరం చేసిన తర్వాత కూడా శ్రీరాముడు ఈ మాట విని ఏవైనా ఊరికైనా జోకులేస్తారు, రోజు నేను ఆయన కింద పడేసి పడేసి కొడతాను, ఆయన పోయి కంసుని సమరించాడు, రమ్మనని చూద్దామని చెప్పి శ్రీరాముడు వెళ్ళిపోయేసి కృష్ణుడితో పోరాడి కృష్ణుని గెలిచి ఖచ్చితంగా కృష్ణుడు కాదు కంసుని సమరించాడు, నా చేతిలో ఓడిపోతున్న పిల్లడు కంసుని ఎట్లా సమరిస్తాడు, అయ్యో పని కదా అని చెప్పంటే వాళ్ళకి స్నేహం కృష్ణుడితో ఆ విధంగా ఉందన్నమాట. అందుకనే కృష్ణుడు సందర్భంలో ఈ అగాస్ బలరాముడితో చెప్తుంటాడు, నాకు ఈ స్నేహ నా గోపాలు ఉన్నారు కదా వాళ్ళంటే నాకు ఎంత ఇష్టం అంటే, కృష్ణుడు బలరాముడితో అంటున్నాడు, ఒకసారి నేను పిల్లల గారు వదులుతూ నేను దూరంగా ఉన్నప్పుడు ఈ పిల్లలంతా కలిసి నాకు తెలియకుండా అకస్మాత్తుగా అగాసుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అగాసుడేమో ఏదో పెద్ద కొండ గుహ అనుకునేసి ఏదో ఒక సాహసం చేద్దాం అన్నట్లుగా వాళ్ళు టక్కన అగాసుడు నోట్లోకి వెళ్ళిపోయారు. నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చూశాను, నేను చూస్తుండగా అగాసుడు వాళ్ళని మింగేస్తున్నాడు. వాళ్ళని మింగే చూసి నేను తట్టుకోలేక ఏడ్చేశాను, బలరాం ఏడ్చేసి నన్ను నేనే మర్చిపోయాను, నా స్నేహితుడిని మింగేశాడు ఈ అగాసుడు అని ఏడ్చేశాను నేను భయంకరంగా. ఆ తర్వాత నేను వెళ్ళి అగాసుడిని చాలా కోపంగా సంహరించాను నేను అని చెప్తున్నాడు. కృష్ణుడికి సాఖ్యం అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, సుహృదం సర్వభూతానాం, నేను అందరికీ కూడాను సన్నిహితమైనటువంటి మిత్రుణ్ణి. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు, సయవాయ మయాత్యర్థ యోగ ప్రోత్త పురాతన భక్తోసి మే సకాచేతి రహస్యం హేతదుత్తమం. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, అర్జున నువ్వు నా భక్తుడు మరియు స్నేహితుడు కాబట్టి రహస్యం హేతదుత్తమం, ఉత్తమమైనటువంటి ఈ రహస్యాన్ని నేను నీకు బోధిస్తున్నాను, దయచేసి ఈ రహస్యాన్ని నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు నా యొక్క స్నేహితుడివి, నా మిత్రుడివి, కాబట్టి నీకు ఈ రహస్యం ఇస్తున్నాను అన్నాడు. కానీ అర్జునుడు కృష్ణుడు విశ్వరూపం చేసిన తర్వాత, నువ్వు నా మిత్రుడుగానే కాదు, నువ్వు భగవంతుడు అంటున్నాడు. నేనేదో పొరపాటున హే యాదవ హే సక్క అని చెప్పి పొరపాటున అన్నాను, కానీ నువ్వు నా మిత్రుడు కాదు, భగవంతుడు. అందుకే మళ్ళీ కృష్ణుడు ఏం చేశాడు, అయ్యో విశ్వరూపం చూపిస్తే మా స్నేహం జడిపోయేటట్టుంది, వద్దని చెప్పి మళ్ళీ మామూలు రూపానికి వచ్చేసాడు అనమాట. అందుకనే ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఫలం గురించి చెప్తున్నారు. చాలా పక్కు ఫలం అంట అది, చాలా పక్కు ఫలం అంట. ఏది? తాటిపండు. మనకు తెలుసు తాటిపండు అంటే పల్లెటూరుల వాళ్ళకి తాటిపండు చిక్కుతూనే ఉంటారు అనమాట. పల్లెటూరులో పొద్దున్నేళ్ళు చూస్తే తాటిపండ్లు కాలం వస్తే, పొద్దున్నేసి ఏ ఇంట్లో చూసినా తాటిపళ్ళు కాలుస్తారు, కమ్మటి వాసన వీధుల్లో తాటిపళ్ళు చిక్కుతా కూర్చుంటారు. ఆ తాటిపళ్ళు ఎంతో పక్క ఫలం అనమాట అది, దాన్ని ఎంతో తీయగా మనం ఆస్వాదించవచ్చు, అందులో అంతా జ్యూస్ చక్కగా తాగొచ్చు, రసం. అందుకనే ఈ భాగవతాన్ని కూడా అదే ఫలంతో పోల్చారు. ఏమన్నారు దీన్ని, నిగమ కల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమి భావుక. ఈ భాగవతం కూడా పరిపక్వత చెందినటువంటి ఫలం ఇది. ఇది చిలక్కొట్టిన పండు, ఇది మామూలుది కూడా కాదు. జాంకాయ చిలక్కొడితే చాలా రుచిగా ఉంటుంది. అట్లా ఇది సుఖదేవ గోస్వామి చేత చెప్పబడినటువంటి పండు ఇది, ఈ భాగవతము. ఇది చాలా రుచిగా, చాలా రసంతో కూడి ఉంది. ఎవరైతే రసికులు ఉన్నారో, ఎవరైతే భక్తులు ఉన్నారో, వాళ్ళు ఈ భాగవతాన్ని తాగండి, ఇది నిజమైనటువంటి ఫ్రూట్. నిగమ కల్ప తరవర్ గలితం ఫలం అంటే, నిగమ అంటే వేదాలు అనమాట. వేదాలు అనేటువంటి చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఒక పండు ఉందంట, ఆ పండే ఇదంట. చెట్టు యొక్క ఎస్సెన్స్ పండే కదా, అట్లానే వేదాల యొక్క ఎస్సెన్స్ వచ్చి భాగవతం అనమాట. నిగమ కల్ప, కల్ప అంటే వృక్షము, తరవర్ గలితం ఫలం ఇది. గలితం అంటే బాగా పండినటువంటి పండు ఇది. ఈ పండుని మనం తీసుకోవాలి. అది సుఖదేవ గోస్వామి చేత చెప్పబడిన పండు, దీన్ని బాగా మనం ఆస్వాదించాలి. ఈ పండు ఆస్వాదించడం ద్వారా చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, నేను ఎన్ని పండ్లని పంచిపెట్టేది, కృష్ణ చైతన్యం ఒక మంచి పండు ఇది, నేను ఎంతమందికి పంచిపెట్టేది, మీరు కూడా పంచండి, తీసుకుని తినండి, పంచండి, తినండి, పంచండి. తిన్న కొద్దీ రుచి పెరుగుతుంది, పంచిన కొద్దీ ఆనందం పెరుగుతుంది. అందుకనే భగవంతుని యొక్క ఈ స్నేహభావానికి సంబంధించి ఇటువంటి లీలలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్నేహానికి సంబంధించి ఒక చిన్న కీర్తన ఇది. మనకి సమయం సరిపోతుంది అనుకుంటాను. ఈ కీర్తన మనం ఇప్పుడు చేస్తాం. ఇది భక్తివినోద్ ఠాకూర్ మహారాజు రచించినటువంటి కీర్తన. వాస్తవానికి నేను విన్నాను, మొన్న మాయాపూర్ వెళ్ళినప్పుడు విన్నాను. మాయాపూర్ పెద్ద మందిరం అంతా కట్టేసిన తర్వాత దాన్ని కూడా తాళబంద్ చేస్తారంట. మొత్తం అంతా ఎక్కడ చూసినా మొత్తం అంతా, ఎందుకంటే ప్రభుపాద కోరిక అంట అది, మాయాపూర్ మొత్తాన్ని తాళబంద్ చేయండి అని చెప్పేసి ఆ భక్తుడు చెప్పాడు అనమాట. పూర్తిగా మందిరం అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని తాళ వృక్షాలు పెట్టేస్తారంట అన్ని చోట్ల. అది చూసేదానికి అక్కడ బృందావనంలోనే కాదు, తాళవన మాయాపూర్లో కూడా ఉంది, నవద్వీప్లో అనేటట్లు చేస్తారంట. అది ప్రభుపాద ఎప్పుడు అన్నారంట ఒక సందర్భంలో, వీళ్ళు కొత్త గుడి కట్టిన తర్వాత అన్ని తాళ వృక్షాలు పెంచాలని చెప్పి అనుకుంటున్నారంట. వృక్షం అనేటువంటి ఈ చెట్టులో రెండు పక్షులున్నాయి. ఇందులో పరమాత్మ అనే పక్షి ఆత్మ పక్షికి మిత్రుడై ఉంది, స్నేహితుడై ఉంది. ఈ ఆత్మ అనే పక్షి తను తన కర్మలు చేసుకున్నంతకాలం ఏడుస్తూ ఉంటుంది, ఏమే సోచతి ముహ్యమాన. కానీ ఏ రోజైతే తన మిత్రుడైనటువంటి ఏదో ఒక విధంగా దుష్టం ఏదో ఒక విధంగా చేసే పని ఆపి తన మిత్రుడైనటువంటి పరమాత్మను చూసి అస్య మహిమాన వీతి శోక, ఆయన యొక్క మహిమల్ని, ఆయన గుణగణాలని, వైభవాలను గనక తెలుసుకోగలిగినట్లయితే వీతి శోక, అప్పుడు ఈ జీవుడు శోకం నుంచి బయటపడతాడు. మిత్రుడైనటువంటి ఆ పరమాత్మని యొక్క దివ్య గుణగణాలను, ఆ భగవంతుని యొక్క దివ్యలను తెలుసుకున్నప్పుడే ఈ జీవుడు శోకం నుంచి బయటపడతాడని చెప్పి కఠోపనిషత్తు కూడా భగవంతుని జీవుడికి మిత్రుడనే చెప్తోంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాద్కి నితాయ గౌర్ ప్రేమనంది.